சௌந்தர்யசார சர்வஸ்வம், பிரியசார சர்வஸ்வம், மந்தஸ்மித மனோகரம், வந்தாறு ஜனமந்தாரம், வந்தே சாய் மகேஸ்வரம், பிரியாதீத பதஸ்திதாம் ச கருணம் ஜானாக்னி சைலஸ்திதாம், மஜ்ஜன்மாந்தர புண்ணியபாக வசத் பிராப்தம் சத்குரும் சச்சசாயீஸ்வரம், ஆலம்பேன விஹீனம் யோமாபம் பரிபூர்ணம் நிஷப்தம் குருரூபம் தத் பிரம்மஸ்புரதார், பரம மாகேஸ்வர ஸ்வரூபுடு சச்சிதானந்த குருமூர்த்தி அயின பகவான் சச்சசாயி திவ்ய சரணாரவிந்தாலுக்கு அநேகானேக நமஸ்கிருத்தலு சமர்ப்பிஸ்து, வேதவியாச புரோக்தமை கோதநாமாச்சக்கிருத்தமைனட்டுவண்டி ஸ்ரீமத் பாகவதல்லோ அஷ்டமஸ்கந்தன்லோ நின்ன கஜேந்திர மோக்ஷணம் விண்ணாம். ஈரோஜு வாமனாவதார கட்டம், வாமன சரித்தம். வாமன சரித்தம் அண்டே மனக்கு ஸ்தூலங்க கத தெலுசு. பலிச்சக்கரவர்த்தினி மூடு அடுகுல நேல அடிகாடனி, குடி எடம பாதாலதோ கொன்னி லோகாலு ஆக்கிரமிச்சாடனி, மரி மூடோ அடுகு எக்கடா அனி அடிகாடனி, திக்கு தோச்சனி பலி தன பிரம்மரந்திரம் மீதே பாதசம்ஸ்பர்சனம் செய்யமன்னாடனி, மனக்கு ஆ ரகங்க பலி பாதாள லோகானிக்கு வெள்ளாடனி ஸ்தூலங்க மனக்கு அந்தரிக்கி அர்த்தமையேட்டுவண்டி கத. அயிதே ఆ కథ వెనక చాలా ఉంది. ఏమున్నది భాగవతంలో మూడు రకాలుగా కథాకథనం సాగుతుంది. ఒకటి జీవుడి వేదన, పరమేశ్వరుడి కరుణ. రాక్షస భావాలకి అమరులైనటువంటి సత్వగుణ ప్రధానులైన సాధకుల భావాలకి సంఘర్షణ, అంటే దేవతలకి రాక్షసులకి పోరాటం. ఎప్పటికైనా రాక్షస సంహారం చెయ్యాలి, దేవతలను రక్షించాలి, అది పరమాత్మ కర్తవ్యం. అది ఏ లోకంలో జరిగినా ఆ లోకానికి ఆయనకు వెళ్ళటం ఆయనకు అలవాటే. ఎందుకంటే నిజానికి ఆ లోకంలోకి వెళ్ళటం అనే మాటే లేదు, అన్ని లోకాల్లో ఆయన ఉన్నాడు గనక. కాకపోతే అభివ్యక్తం అవుతాడు, మేనిఫెస్ట్ అవుతాడు. ఆ మేనిఫెస్ట్ అయినప్పుడు ఇదిగో మత్స్యావతారం, ఇదిగో కూర్మావతారం, ఇదిగో వరహావతారం, ఇదిగో ఈవేళ వామనావతారం అని కథలుగా చెప్పుకుంటాం. ఇక నాలుగవ పాయ ఒకటి ఉంది. ఆ నాలుగవ పాయ ఏమిటంటే, ఉత్తములైనటువంటి తల్లిదండ్రులు పరమాత్మతో సంభాషించగలిగిన ఒక స్థితి ఏర్పడినప్పుడు వాళ్ళు ఒకటి కోరుతారు. భోగభాగ్యాలు అడగరు, సంపద అడగరు, కీర్తి అడగరు, ఆయుష్ అడగరు, ఆరోగ్యం అడగరు. ఇవన్నీ లోకానికి సంబంధించిన విషయాలు. నీ వంటి ఓ కొడుకుని మాకు ఇవ్వమని అడుగుతారు ఆ తల్లి తండ్రి కూడా. ఆయన ఏమంటాడంటే, బాగానే అడిగారు కానీ నా వంటి వాడు మరొకడు లేడు కదా, ఏం చేయాలి అని ఆలోచన పడి నేనేమి కడుపున పుడతానంటాడు. చూసారా, అడగటంలో అందం ఉంది, ఆ ఇవ్వటంలో కూడా అందం ఉంది. ఇంతదాకా వచ్చిన అందరూ మీ వంటి కొడుకుని, దత్తాత్రేయుణ్ణి కూడా అట్లాగే అడిగారు. నీలాంటి కొడుకు కావాలంటే ఉండడమ్మా, నాలాంటి వాడు త్రైగుణ్య లోకోత్తరుడు ఎక్కడుంటాడు, నువ్వు అడిగావు గనక నేనే వస్తాను. అలా వామనావతార ఘట్టం కూడా చాలా ఉదాత్తమైనటువంటి ఘట్టం. అది ఒక చరిత్ర, ఒక భావన. ఈ నవనీతం అది ఒకరోజు సాయంకాలంలో తేలిపోయే వ్యవహారం కాదది. కాస్త జాగ్రత్తగా సమయం తీసుకుని విచారణ చేయాలి. ఆ విచారధారలో వ్యాసుల వారు రామాయణ మహామాలారత్నం అని హనుమాన్ చాలీసాని ఒక శోకంలో నుంచి శ్లోకం పుట్టింది అని వాల్మీకి, మానుషాద ప్రతిష్టాంత మగమ శాశ్వతీ సమాహ యత్ క్రౌంచ మిథునాదేకం అవధీ కామమోహితం, దాంట్లో నుంచి రామాయణం పుట్టింది. ఒక నిస్పృహలో నుంచి, నిర్వీర్యత్వంలో నుంచి ఆదిత్య హృదయం పుట్టింది. అంపశయాగతుడైనటువంటి భీష్ముడి యొక్క అంతరంగ గానంగా విష్ణు సహస్రనామం పుట్టింది. లోకోత్తర పురుషుడైనటువంటి యోగీశ్వర కృష్ణుడు అర్జునుడికి సంగ్రామరంగంలో బోధిస్తే భగవద్గీత పుట్టింది. కాబట్టి ఉత్కృష్టమైనటువంటి విషయాలన్నీ కూడా అననుకూల పరిస్థితుల్లో నుంచే ఏర్పడ్డాయి. అందుకనే కడుపు నిండిన వాడు కవిత్వం రాస్తే వీణుల విందుగా ఉంటుంది, ఆలోచన ఏం సాగదు. కడుపు నిండని వాడు కవిత్వం రాస్తే మనస్సు ఒక్కసారి ఒక ఉద్విగ్నతకు లోనవుతుంది, జీవితాన్ని తాకిన ఒక స్పర్శానుభూతి కలుగుతుంది. గనక కావ్యం రసమయం, కావ్యం లోకోత్తరం, అది లోకమయం కూడా. అందులో ఉన్న పాత్రలన్నీ మన పాత్రల్లానే ఉంటాయి, అది విచిత్రం. భగవంతుడు అందరికీ ఎట్లా ఒక్కడై ఉన్నాడో అన్ని సమయాలలోనూ భగవంతుడి యొక్క విచారణ కానీ ఆయన తత్వం కానీ ఒకే రీతిలో ఉంటుంది, కానీ ఆయన కాచే విధానం మాత్రం వేరువేరుగా ఉంటుంది. అది వేరువేరుగా ఉన్నందువలన అవి కథాకథనంగా ఉన్నాయి. ఇందులో ద్వైతాద్వైత మార్గం ఉంది, అది రామాయణం కానివ్వండి, భారతం కానివ్వండి, భాగవతం కానివ్వండి, ఏ వాంగ్మయమైనా ద్వైతంగా చెప్పాలి. అంటే చెప్పేవాడు ఉండాలి, వినేవాడు ఉండాలి, అది ద్వైతం. పురుషోత్తముడైనటువంటి పరమాత్మ గురించి ఉండాలి, ఒక సూర్యజనుడైనటువంటి వాడు ఆయన గాథ చెప్పాలి. మామూలు వాడు చెప్తే కుదరదన్నాడు. సూర్యజనుడు అంటే దానిలో ఒక సూర్య అంటే శ్రేష్ఠుడు, శ్రేష్ఠుడు అంటే దర్శనం చేసినవాడు. దేనిని దర్శనం చేసినవాడు? వస్తు దర్శనం చేసినవాడు కాదు. ఇదిగో ఇది కృష్ణుడు బొమ్మ అని చెప్పేవాడు వస్తు దర్శనం చేశాడు. అసలు ఈ కృష్ణుడు ఎవడు, ఎట్లా వచ్చాడు, ఎక్కడున్నాడు, వాడు నాలో ఉన్నాడా, ఈ తత్వ విచారణలో మునిగి తత్వార్థాన్ని ఎరిగినటువంటి వాడు ముక్తుడవుతాడు. ముక్తుడి యొక్క అనుభవమే భాగవతం అవుతుంది. కనుక ఇక్కడ ఇద్దరు మహాపురుషులు కూర్చున్నారు. అడుగుతున్నవాడెవడు? పరీక్షన్ మహారాజ్, మామూలు వాడు కాదు. చెబుతున్నవాడెవడు? శుకావధూత, శుక మహర్షి, శుకదేవుడు. ఈ అవధూత తత్వంలో పరాకాష్ఠకు చెందినటువంటి శుకదేవుడు ఆయన నోటి నుంచి చెప్తున్నాడు. గనకనే వేదవ్యాసుల వారు భాగవతాన్ని నిగమకల్పతరోర్గళితం ఫలం శుకముఖాత్ అమృత ద్రవ సంయుతం పిబత భాధవతం రసమాలయం ముహురహో రసిక భువి భావుకా. ఈ లోకంలోనే ఉండాలి. ఈ లోకానికి అసలు మనం ఎందుకు వచ్చామని ఇప్పుడన్నా విచారణ చేస్తే ఏముందండి, కష్టాలు పట్టడానికి వచ్చాం అంటారు కొందరు. అసలు ప్రపంచం అంతా హాయిగా ఉంది, ఇక్కడ కాసేపు ఉందామని వచ్చాము అంటారు రెండోవాడు. ఇక్కడ అసలు సకల సంపదలు భోగాలు ఉన్నాయి, అవి అనుభవించడానికి వచ్చామంటాడు మరొకడు. అసలు ఈ సృష్టి రహస్యం అంతా తెలుసుకోవాలంటే ఇక్కడికి వస్తే తప్ప తెలియదు గనక తెలుసుకుందామని వస్తున్నాను అంటున్నాడు మరొకడు. సృష్టి ద్వారా, ప్రకృతి ద్వారా, ప్రపంచం ద్వారా పరమాత్మ తత్వాన్ని ఎరగటానికి వచ్చానన్నాడు మరొకడు. అసలు వాడు నిజ సాధకుడేమంటున్నాడంటే, అమృతలోకంలో ఉండగా ఒకనొక రోజున పొరపాటున ఈ భూలోకం ఎలా ఉంటుంది అని ఓ చిన్న ఊహ కలిగిన మాత్రాన మానవ జన్మ ఎత్తి నేను వచ్చాను. వచ్చి తల్లి గర్భంలో, మనం ఇది విచారణ చేశాం భాగవతం మొదటి రోజున, తల్లి గర్భం నుంచి విడిపడేదాకా పూర్వస్మృతులతో, ఆనందాలతో, జ్ఞాపకాలతో, నాడు చేసిన అనేకమైనటువంటి పుణ్య కార్యకలాపాలతో మనస్సు ఆనందభరితమై ఉన్నప్పటికీ జీవుడుగా ఈ శరీరాన్ని ప్రపంచంలోకి తెచ్చుకున్నప్పుడు, ప్రకృతితో ఒక అనుబంధం ఏర్పరచుకున్నప్పుడు ఆకలి, నిద్ర అనబడేటువంటి రెండు జాడ్యాలు పుట్టినాయి శరీరానికి. ఈ రెండు జాడ్యాలు, ఒకటి ఆకలి, దైహికమైన ఆకలి, తింటే పోతుంది అది. మరి మానసికమైన ఆకలికి ఏం చేద్దాము? మనస్సుని పరమాత్మ వైపు నడపాలి. మరి హృదయానికి ఆకలి ఉన్నదా? దానికి ఆకలి లేదు, దప్పిక లేదు, అది సాక్షీభూతం. కాబట్టి దేహం ఉన్నది, మనస్సున్నది, చిత్తం ఉన్నది, అహంకారం ఉన్నది, అహం స్ఫురణ ఉన్నది, ఆత్మానుసంధానం జరగాలి. ఆ ఆత్మానుసంధానం అంటే నేనెవరు అంటే మన బయోడేటా నిండా మన గతించిన కాలంలో మనం సాధించిన విజయాల పట్టిక ఉంటుంది. నిజానికి కాలగర్భంలోవి ఎప్పుడో చెల్లిపోయినాయి, వాటికి మనకేం సంబంధం లేదు. ఈవేళ ఈ వర్తమానంలో మనం ఎలా ఉన్నాం, ఏం చేస్తున్నామన్నది ప్రశ్న. ఆ ప్రశ్నకి సమాధానం బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే. అనేకమైనటువంటి జన్మలు ఎత్తి ఎత్తి వచ్చి ఇప్పటికీ ఈ క్షణానికి భాగవతం అంటే ఏమిటి, పరీక్షిత్ అంటే ఎవడు, శుకుడు ఎవరు, ఆయన ఏమడిగాడు, ఈయన ఏం చెప్పాడు, ఆ కథలలో ఉన్నటువంటి విశేషాలేమిటి, ఆ కథలలో ఉన్న చమత్కారం ఏమిటి, ఆ జీవన గమనం ఎట్లా ఉన్నది, శైలి ఎట్లా ఉన్నది, ఇవన్నీ కూడా విచారణకు లోనైన మనస్సు కనుక ఇక్కడ జ్ఞానాన్ని గురించి ఒక్క క్షణం ఆగి ఆలోచిస్తున్నాం, ఇది ఉత్తమోత్తమ జన్మ. మనలాగానే కోటాను కోట్ల జీవులు ఇక్కడున్నాయి, మన వంటి వారు. కానీ అందరికీ ఈ అభిలాష ఉన్నదా, జ్ఞానం ఎరుగుదామని ఉన్నదా, భాగవతం చదవాలని ఉన్నదా అని అంటే ఇప్పుడు లేదు, కానీ ఎప్పుడో ఒక్కరోజు వాడికి కలుగుతుంది. ఎప్పుడు కలుగుతుందంటే అది కలిగేదాకా జన్మ ఎత్తాలి. ముక్తి ఎప్పుడు అని భగవాన్ అడిగినప్పుడు రమణ మహర్షిని, ఆ ముక్తేమిటో అనుభవం కాగానే ఇహ జన్మ ఉండదు, అదేమిటో తెలుసుకుని అనుభవం వచ్చేదాకా జన్మలు ఇట్లా ఎత్తుతూ ఉండవలసింది. అయితే ఇక్కడ గరుడ పురాణం కానీ ఇంకో పురాణం కానీ, అయ్యా ఈ జన్మ ఎత్తొచ్చేసాం, ఏదో స్వామి దేవుడని నమ్మాం, బాగానే ఉంది, మేము బాగానే బతుకుతున్నాం, ఏదో చిన్న చిన్న తెలుసో తెలియకో కొన్ని పొరపాట్లు చేస్తుండొచ్చు, ఆ కథలో చెప్పినట్టుగా మేము ఏమైనా యమలోకానికి వెళ్తామా, దాని సంగతి ఏమిటి? అజామీళుడి కథ పరిష్కారం చేసింది. ఎట్లా అంటే, మానవ దేహాన్ని మానవ జన్మని ఎత్తిన జీవుడికి మళ్ళీ జంతు జన్మ లేదు. జంతువునాం నరజన్మ దుర్లభం, జంతువులకి నరజన్మ ఎట్లా లేదో నరజన్మ ఎత్తిన వాడికి ఎన్ని మహాపాపాలు చేసినా జంతు జన్మ లేదు, కానీ పాపాలన్నీ ప్రక్షాళన చేసుకోవటానికి అనేక జన్మలు మాత్రం ఎత్తాలి. అనేక జన్మలెత్తి ఈ మురికంతా పోగొట్టుకునే కంటే మురికంటూ ఒకటి ఉన్నదని, బట్టలు మాసినయ్యని, ఆ మూట మనదేనని, ఆగామి సంచిత ప్రారబ్ధ మూడు కర్మలు మన దగ్గరే ఉన్నాయని, వాటిని ఇక్కడే మనం ఉతుక్కోవాలని, ఆరబెట్టుకోవాలని, క్షాళన చేసుకోవాలని స్పృహ గనక ఉన్నట్లయితే దానికి మార్గం ఏమిటి? మూడు యోగాలు చెప్పబడ్డాయి. ఒకటి కర్మయోగం, రెండు భక్తి యోగం, మూడవది జ్ఞానయోగం. రమణ మహర్షి భక్తికి జ్ఞానయోగానికి మధ్య ఒక యోగం ఉన్నది అని ప్రతిపాదన చేశారు. అది ఆయన స్వానుభవం. అయితే తర్వాత ప్రపంచమంతా దాన్ని అంగీకరించింది. ఏమిటి ఆ యోగం అంటే, జ్ఞానయోగంలో ఒక ఎరుక ఏర్పడుతుంది. యోగంలో నీతో నీవు కూడి ఉంటావు. నీతో నీవు కూడి ఉన్నట్లయితే అది పూర్ణమైనటువంటి జ్ఞానం. అందుకనే భగవాన్ శరణాగతి పొందు పొందు పొందంటారే, సరెండర్ సరెండర్ అని అరుస్తున్నారే అందరూ. ఎవరికి సరెండర్ కావాలి అని అడిగితే పాల్ బ్రెంటన్ ఆయన అన్నారు, సరెండర్ టు ద సెల్ఫ్. ఇంకోటికి సరెండర్ కావటం చాలా తేలిక, మనకి మనం సరెండర్ కావటం చాలా కష్టం. మనల్ని మనం విమర్శించుకోవటం కష్టం, మనల్ని మనం ఒక బ్యాలెన్స్ షీట్ అసెస్ చేసుకోవటం కష్టం. ఇంకెవరి గురించి అయినా రాయండి అంటే టావులు టావులు రాసి అప్పచెప్తాం, మీ గురించి కాస్త రాయండి అంటే ఏముందో మనకు తెలియదు. కాబట్టి ప్రతివాడు ఇంకోటి చేత రాయబడాలి. కాబట్టి దేనికి సరెండర్ కావాలంటే, సరెండర్ టు యువర్ ఓన్ సెల్ఫ్, అంటే ఆత్మభావనకి నువ్వు శరణాగతి పొందాలి. అంటే ఇది ఈ మాట్లాడుతున్నదంతా లోపల ఉన్న ప్రాణైక శక్తి, ఆత్మ, వైటల్ బీయింగ్, ఏదో పేరు పెట్టుకుందాం. అలాగే ఈ జరుగుతున్నదంతా జరిపిస్తున్నవాడు ఎవడో ఉన్నాడు, మనమైతే కాదు. అసలు ఈ వినిపిస్తున్నవాడు ఎక్కడో ఉన్నాడు, వాడు మనం కాదు. అందుకే విశ్వనాథ వారు రామాయణ కల్పవృక్షంలో మొదటి పద్యం మనం గుర్తు తెచ్చుకోవాలి, పంచభూతములు దివాకరుండు నిశాకరుడు నీ తను సప్తకం వయేని ఈ శరీరంబు నీదే, కన్ను విప్పుట కన్ను మూయుట నీవు కలుగకెట్లు, ఏతదధిష్టాత ఎవడో యజమానుడనిన అష్టమతను వాడు 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 అంటున్నా, లోపల వాడు అంటున్నా, అంటే మనం కాదని తెలుస్తోంది. కెరలి నన్నేమి మిగిల్చితి నా సామి, బిట్టు నేనన్నది అభిజ్ఞగాక. ఏం మిగిల్చావయ్యా, నేను నేను అని ఓ చెప్పుకున్నాను ఇంతకాలం, చివరికి ఏం తెలిచానంటే నేను అనబడేటువంటి ఈ శరీరంతో ఉన్నటువంటి నేను, శరీరంలో ఉన్నటువంటి నేను బిట్టు కొద్దిగా అభిజ్ఞగాక. ఒక చిన్న గుర్తు అది. దేనికి గుర్తు అంటే, నువ్వు ఉన్నావు అనటానికి మేమంతా గుర్తు అన్నాడు ఆయన. అది దేవుడు ఉన్నాడా అని అంటే రమణ మహర్షి కూడా ఇదే సమాధానం ఇచ్చారు, యు ఆర్ ద ప్రూఫ్ ఆఫ్ గాడ్స్ ఎగ్జిస్టెన్స్. అంటే జీవుడు లేక దేవుడు లేడు, దేవుడు లేక జీవుడు లేడు. ఇది స్వామి వేళ మనకి చెప్పారు. భక్తుడు లేక భగవంతుడు లేడు, భగవంతుడు లేక భక్తుడు లేడు. వామన చరిత అంతా కూడా మనకి చెప్పేది అదే. ఏమున్నది వామన చరితలో? అసలు ఈ వామన శబ్దం అనగానే ఓ బ్రహ్మచారి, ఒక వటువు, ఆ గొడుగేసుకొచ్చేవాడు, కొన్ని ప్రభావాల వలన మనకు అలా ఆ పిక్చరైజేషన్ అయిపోయింది మైండ్లో. వామనుడు అంటే వమనం చేసేవాడు అని అర్థం. దేనిని వమనం చేసేవాడు అంటే బయట పడేసేవాడు అని అర్థం. చూడండి, ఒక వాంతి కలిగే భావం కలిగింది మనకి, ఒక ఏమనిపిస్తుందంటే అదేదో అయితే బాగుండు అనిపిస్తుంది కదా. సరే కాసేపు అయ్యాక అది ఏర్పడిందా బయట పడటానికి, బయట పడ్డది. అది లోపల ఉన్నంతసేపు యాతన, బయట పడగానే హాయిగా నిద్రపోతాడు జీవుడు. అంటే బయట పడాలి, అది దుఃఖం కానీ సుఖం కానీ ఆనందం కానీ సంతోషం కానీ, ఇట్ మస్ట్ బి వెంటెడ్ అవుట్. కానీ దానిని వమనం చేసేటువంటి వాడు వామనుడు అని ఒక అర్థం. రెండవ అర్థం ఏమిటంటే, మనసుతో కూడి ఉన్నవాడు, జీవపరమైన మనస్సుతో కూడి ఉన్నవాడి మనస్సుని దైవపరం చేసేవాడు వామనః వామనుడు అన్నాడు. మామూలు వామనుడు అంటే చిన్నవాడు పొట్టివాడు ఇట్లా వాడు, వామనావతారం అంటే మరుగుజ్జని రకరకాలుగా అలా వేషం వేశారు. అలా లేడు ఆయన. ఆయన వరపుత్రుడుగా తనను తాను స్వయంభువుగా అతిథి గర్భప్రవేశం చేసినప్పటికి కూడా కశ్యప మహాముని యొక్క అనుగ్రహం ఉన్నప్పటికి కూడా సాక్షాత్ శ్రీ మహావిష్ణువే వచ్చాడు. ఎందుకు వచ్చాడు? దేవాసుర సంగ్రామం ఈ సృష్టికి ఆరంభం నుంచి ఉన్నది. అంటే మంచికి చెడుకి మధ్య సంఘర్షణ గనక లేకపోతే చెడు పోదు, మంచి నిలవదు. ఎంత యుద్ధం జరగనివ్వండి, ఎన్నెన్ని అననుకూలాలు ఏర్పడనివ్వండి, ఎంత యాతనామయ జీవితం కానివ్వండి, ధర్మం ప్రకారం గనక జీవిస్తే నువ్వు విజితుడు అవుతావు, లేకపోతే పరాజితుడు అవుతావు. కాబట్టి జయం నాదే జయం మనదే అని ఎవరికి అంటే, ధర్మాన్ని ఆశ్రయించిన వాడికి కాస్త ఆలస్యమైనా జయం తథ్యం. ఆ తథ్యమైనటువంటి జయాన్ని కైవసం చేసుకోవాలి కనుక దేవాసుర సంగ్రామంలో ఒక యుద్ధంలో ఈ బలి అనబడేటువంటి వాడి చేతిలో, వాడు ఇంద్రుడి చేతిలో ఓడిపోయినాడు. అప్పుడు బలికి అధికారం కావాలి. అధికారం ఎవరు కోరుకుంటారట అంటే రాక్షసులు కోరుకుంటారట. అధికారం ఉంటే చాలా పనులు చేస్తాము అని, అధికారం ఉంటే చాలా పాప పనులు కూడా చేయాల్సి వస్తుంది. మంచే కాదు, పాపము చేయాలి, కర్మానుభవాలు కూడా అనుభవించాలి. అందుకనే కావ్యకంఠ వాసిష్ఠ గణపతి ముని ఒక అద్భుత శ్లోకం ఈ జగత్తుకి ఇచ్చాడు. రాజపుత్ర చిరంజీవ మా జీవ ముని పుత్రక జీవవా మరవా సాధో మా జీవ మా మర ముని పుత్రక. ఓ రాజకుమారుడా, కలకాలం జీవించవయ్యా, మునిపుత్రక తక్షణం మరణించవయ్యా అన్నాడు. పొరపాటు పడ్డాడు కావ్యకంఠులు ఎక్కడో రాయటంలో, ముందు లైన్ తర్వాత ఇట్ట రెండు కంగారు పడ్డాడు అనుకుంటాం. రాజపుత్ర చిరంజీవ, నువ్వు ఉండాలి ఇక్కడ. ఎందుకు ఉండాలిరా అంటే, నీ తండ్రి చేసిన అన్యాయాల ఫలితాన్ని అనుభవించటానికి నువ్వు ఉండాలి, అందువల్ల నువ్వు ఇక్కడ ఉండమన్నాడు. మునిపుత్రక నువ్వు మరణించమన్నాడు ఆయన. మీ తండ్రి ఏ అన్యాయం చేయలేదు కాబట్టి నీకు ఇక్కడ రుణాలేం లేవు, కర్మ బంధనాలు లేవు, కాబట్టి ఇలా పుడుతూనే నువ్వు మరణించవచ్చును అన్నాడు మార్కండేయుడు. చూడండి, ధ్రువుడు మరణించడం అంటే మామూలు జీవుడు మరణించే మరణ భావన నుంచి దాటి పూర్ణాద్వైత భావనకు వెళ్ళటమే మార్పు చెందటం మరణం. మన మరణాలన్నీ నిర్యాణాలు, పరమాత్మ స్థాయికి వెళ్ళిన వారి మరణాలన్నీ నిర్వాణాలు అంటే ముక్తులవి. నిర్యాణం వేరు, నిర్వాణం వేరు. నిర్యాణం అంటే దేహంగా పుట్టి దేహంగా మెట్టి దేహంగా గిట్టాడు, ప్రపంచానికి వాడు బరువై జీవించాడు, ఉంటే ఉన్నాడు పోతే పోయినాడు. వాళ్ళు ఉన్నారుగా, మరి అలాంటి వాళ్ళు ఉన్నారు. పుట్టాడు, సర్వ ప్రపంచాన్ని ప్రభావితం చేశాడు, తాను సానంద జీవితాన్ని గడిపాడు. కాలగర్భంలో ఆ ఎండిన తీగ చిట్ట చివర ఉన్న గుమ్మడికాయ ఎట్లాగైతే తొడిమ విడివడినట్టుగా దేహాన్ని వదిలిపెట్టాడో అటువంటి వాడు జీవన్ముక్తుడవుతున్నాడు గనక మునిపుత్రక నువ్వు మరణించవయ్యా. జీవవా మరవా సాధో, ఓ సాధు జీవితాన్ని గడుపుతున్నవాడా, నువ్వు మరణించను వద్దు, జీవించను వద్దు. ఇదేమిటి? ఏదో ఒకటే జరగాలి, జీవించన్నా ఉండాలి పోవాలి. నువ్వు జీవిస్తూ జనానికి ఆనందం కలిగించాలి. నీవు దేహాత్మభావాన్ని ప్రతిక్షణం మరణింపజేసుకోవాలి. నీవు ముక్తుడు అయిపోతూ ఉండాలి. ఇది మూడవది. ఇక చిట్ట చివరి వాడు వ్యాధుడు, అంటే వేటగాడు. వేటగాడి కుమారుడా, నీవు ఖచ్చితంగా మరణించు అన్నాడు. ఎందుకంటే నీ బాణాహుతి చేత ఒక ప్రాణి విలవిలలాడుతున్న దుఃఖాన్ని నువ్వు కన్నారా చూశావు. అదేమిటో నీకు అనుభవంలోకి రావాలి అంటే నువ్వు మరణించక తప్పదు అన్నాడు. కనుక ఎట్లాగైతే వీడు ఈ బలి అనబడేటువంటి వాడు ఇంద్రుడి చేతిలో ఓడిపోయినాడో, వాళ్ళకి ఓ గురువు ఉన్నాడు. ప్రపంచంలో మంచివాళ్ళకి మంచి గురువు, చెడ్డవాళ్ళకి చెడ్డ గురువు ఎప్పుడూ దొరుకుతాడు. చెడ్డవాళ్ళకి చెడ్డ గురువు ఏం చేస్తాడంటే, వాళ్ళు ఇవాళ మన వాళ్ళ నియో గురూస్ అని, నియో గురూస్, న్యూ ఏజ్ గురూస్, మార్కెటింగ్ గురూస్, మేనేజ్మెంట్ గురూస్, ఇక ప్రతివాడు గురువే, పాతాళ భైరవ గురువు లాగా అట్లా, వాడు మాంత్రికుడు గురువేగా. కాబట్టి ఆ గురు శబ్దం అపఖ్యాతి పాలైపోయి, వేషం వేసుకోకపోతే వాడు గురువు కాదేమో. గురువుకు నిర్దిష్టమైనటువంటి రూపురేఖలు మనం నిర్ణయం చేసేసాం, అట్లా ఉంటే వాడు గురువు, కాకపోతే వాడు గురుస్థానానికి కుదరదు అని. గురువు అంటే తనను తాను ఎరుగు ఎరుకలో ఆంతరంగికంగా పూర్ణముక్తుడైన వాడు గురువు. ప్రాపంచికంగా ఎన్ని కార్యకలాపాలలో వాడు ఉండనివ్వండి, వీటితో వాడికి ఏం సంబంధం లేదు. ఎవరిని మధ్య పెట్టడు, నీకు ఇది జరుగుతుందో జరుగుతుందని ఏం చెప్పడు. తన కర్తవ్యాన్ని తాను నిర్వహిస్తాడు, తన దారి వెంట తాను వెళుతూ ఉంటాడు. ఆ వెళుతూ వెళుతూ ఉన్నప్పుడు ఎంతమందికో ఒక అనుభవం కలుగుతుంది, ఆ అనుభవాలేవి నాకు సంబంధం లేదంటాడు ఉత్తమోత్తమ గురువు. నా దృష్టిలో, నా అనుభవంలో అటువంటి గురుస్థానంలో ఉన్నవారిలో ఇవాళ నంబర్ వన్ ఎవరు అంటే శివానందమూర్తి గారు. చాలా గొప్ప గురువు, మిగతా గురువులు మామూలు సాధారణ గురువులు. ఆయనతో భీమ్లీలో ఒకరోజు పొద్దున పూట అనుష్ఠానం చేసుకుని ఆయన వస్తున్నారు, నేను ఆయన కలిసి వస్తున్నాం. ఆయన చుట్టూ వెనకాల 10 మంది శిష్యులు, భక్తులు అనుకోండి, వాళ్ళు వస్తూ ఉన్నారు. వాళ్ళు ఎందుకో వెనకబడిపోయారు, నేను ఆయన కాస్త ముందు 4 అడుగులు ముందున్నాం. ఎవరో వచ్చి నెమ్మదిగా, మీ అనుగ్రహం వలన ఆ సమస్య తీరింది అని చెప్పి వెళ్ళిపోయినాడు ఆయన. ఈయన అన్నారు, ఇలాగే చెప్తూ వెళుతూ ఉంటారు, వాటితో మనకేం పని, మన దారిలో మనం అలా వెళ్ళిపోతూ ఉంటే జరిగేవి జరుగుతూ ఉంటాయి, మనకేం సంబంధం, అది అలా జరగవలసి ఉన్నది అంతే అన్నారు. కారణం ఏమిటి మరి? ఇవాళ ఆయన ఒక్కడి గురించి ఎందుకు చెప్పుకున్నాం అంటే, శివానందమూర్తి గారి తొలి గురువు భగవాన్ రమణ మహర్షి. కాబట్టి అకర్తృత్వం సహజంగానే ఏర్పడి తీరాలి, తీరకపోతే అటువంటి మహాత్ముడిని దర్శనం చేసిన ఫలితం ఈయనకి దక్కుండేది కాదు. అయితే దక్కింది కదా అని అది నిలబెట్టుకున్నటువంటి స్థాయి గనక ఉత్తమోత్తమ గురువులలో హీఈస్ నంబర్ వన్, ప్రథమ స్థానం ఆయన. అనుష్ఠానం ఉంది, అదేదో చేసుకోమని చెప్తారు, అవన్నీ మామూలే, కానీ దేనికి తాను కర్తృత్వాన్ని మాత్రం వహించరు, దేన్ని అంటించుకోరు, హాయిగా సుఖంగా ఉంటారు రమణ మహర్షిలాగా, నిత్య సుఖి రాజయోగి. సరే, అటువంటి వాళ్ళు కూడా ప్రాతస్మరణీయులు, మనందరం వాళ్ళని తలుచుకోవాలి, గొప్పవాళ్ళు వాళ్ళు. ప్రపంచానికి తమ తపస్సు చేత, మౌనశక్తి చేత, ఒక ఆధ్యాత్మిక భూమిక చేత, దివ్య జీవన విధానం చేత పదుగురి జీవితాన్ని వెలిగించేటువంటి మహాత్ములు కాబట్టి వాళ్ళని స్వామి అందుకే అన్నారు, అందరిలో నన్ను నాలో అందరినీ చూడగలిగిన స్థాయికి రా బంగారు అన్నారు. అందరిలో ఆయన్ని చూడాలి, ఆయనలో అందరినీ చూడాలి, అంతేగాని గురువుని విభజించుకోకూడదు మనం. ఎందుకంటే స్పిరిచువల్ పార్లెన్స్లో వీఆర్ నాట్ సపోజ్ టు ప్రొనౌన్స్ ఆన్ ది అదర్. ఇంకో గురువుని గురించి చెడ్డగా కానీ తక్కువ చేసి కానీ వ్యాఖ్యానం చేయకూడదు. అది అసలు వ్యక్తుల పట్లే ఉండకూడదు, గురువు పట్ల అసలు ఉండకూడదు. సరే, ఇదిగో ఇటువంటి బలి ఏం చేశాడంటే, శుక్రుణ్ణి వాళ్ళ శుక్రాచార్యుడు గనక అధికారం లేకపోతే అసలు ఏం నాకు తోచటం లేదు, ఆ ఇంద్రుడు గెలిచాడు, వాడు వైభవంగా అనుభవిస్తున్నాడు, మళ్ళీ నా రాజ్యం నాకు కావాలి, ఏం చేయమంటారు అని అడిగాడు. వీడు రాక్షసులకు గురువు, నిజానికి వీడు రాక్షస గురువు. వీడేమన్నాడంటే, విశ్వజిత్ అనే ఒక యాగం ఉంది, అది చేసుకో, అంటే నేను చేసేదేం లేదు, మీరు దగ్గరుండి చేయించండి అన్నాడు వాడు. సరే, నేను చేయిస్తానన్నాడు. చేయిస్తే త్రిభువనాల మీద వాడికి ఆధిపత్యం వచ్చింది, 3 లోకాల మీద. అప్పుడు 3 లోకాలే చెప్పేవాడు, తర్వాత విడగొడితే 14 లోకాలు, అది వేరే విచారణ. 3 లోకాల మీద ఆధిపత్యం రాగానే వాడికి కలిగినటువంటి మొట్టమొదటి భావన ఏమిటంటే, ముందు ఇంద్రలోకానికి వెళ్ళి రావాలి, ఇంద్రుడిని చూసి రావాలి, నా దర్పాన్ని ప్రకటించాలి అని వాడు బయలుదేరి వెళ్ళాడు. ఇంద్రలోకానికి వెళ్ళేసరికి అక్కడంతా వర్ణనంతా ఉంది. అంటే ప్రపంచంలో భోగం, బంగారపు గోడలు, వెండి మేడలు, లేకపోతే బంగారపు రోడ్లు, అలాంటివి అనుకోండి, అట్లా ఎంతన్నా ఊహించవచ్చు. అవన్నీ ఉన్నటువంటి ఇంద్రలోకాన్ని వాడు ఆక్రమించాడు. ఎట్లా ఆక్రమించాడంటే, ధ్వనులు చేస్తూ వెళ్ళాడు, శబ్దాలు చేస్తూ వెళ్ళాడు, నినాదాలు చేస్తూ వెళ్ళాడు. వాడి అరుపులకి, ఆ రాక్షస జాతి అరుపులకి ఇంద్రుడు పారిపోయినాడు అక్కడి నుంచి. ఇంద్రుడు ఎప్పుడైతే పారిపోయినాడో, దేవీదేవతలంతా కూడా వాళ్ళ వాళ్ళ స్వస్థానాల నుంచి వైదొలగారు. వైదొలగిన తర్వాత వాళ్ళ తల్లి అయినటువంటి ఆదిత్య దగ్గరకు వెళ్ళబోయినారు. ఆ వెళ్ళటానికి ముందు జరిగిన కథ ఏంటంటే, ఏం చేయాలి మళ్ళీ మన రాజ్యం మనం సంపాదించుకోవాలి, మన ప్రదేశంలో మనం సుఖంగా ఉండాలి అని అనుకున్నప్పుడు శ్రీమన్నారాయణుడు ఒక మాట చెప్పాడు. ఏమనంటే, వాళ్ళ గ్రహాలు బాగున్నాయి, వాళ్ళ టైం బాగుంది, కాబట్టి ఇప్పుడు వాళ్ళని మనం ఏం చెయ్యొద్దు, కాసేపు తల ఉంచుకొని ఉందాం. నార్త్ ఇండియాలో ఒక చిన్న ఎడేజ్ ఉన్నది ఏమిటంటే, సరుజుకున సరుజుకాన, అవసరమైతే తల వంచాలి, అవసరం లేకపోతే తల తుంచాలి అని, లేదు తల ఎత్తి వెళ్ళాలి అని. అనువుగాను కాలేదు ఏం చేస్తామో తల ఉంచుకొని వెళ్ళిపోవాలి. కాసేపు అహంకారం లేదనుకొని ఉంచితే అవి జరిగిపోతాయి. ఎప్పుడైతే ఈ మాట శ్రీమన్నారాయణుడే చెప్పాడో వీళ్ళకి కాస్త పాపం ఆశ నశించింది. సాక్షాత్తు రక్షించేవాడే ఇలా చెప్పాడేమిటి అని, మీ మీ స్థానాలలో ఉండి ఆ మంచి రోజులు వచ్చేదాకా కాచుకొని ఉండండి అన్నాడు. ఉన్నారు. ఆ ఉన్నటువంటి సమయంలో అదితికి చాలా బాధ కలిగింది. తన కొడుకులంతా, అంటే అమృతపుత్రులంతా, దేవతలంతా దిక్కులేని వారైపోయినారనుకొని కశ్యప ప్రజాపతి దగ్గరికి, ఆయన ఒక ప్రజాపతి, ఆయన దగ్గరికి వెళ్ళి అడిగింది ఏమిటి పరిస్థితిని. ఆయన అసలు యోగనిష్టలో ఉన్నాడు, ఆయన ఇల్లు ఇల్లాలు ఎన్నెప్పుడూ వదిలిపెట్టినవాడు, కానీ కాస్త కించిత్ దివ్య దృష్టితో చూశాడు. చూసి, ఓహో ఇలా జరిగిందా, ఏమన్నా మీరుండే చోట అధర్మం పెచ్చరిల్లిందా, ఇన్ని అననుకూలాలు ఎందుకు ఏర్పడ్డాయి, ఇవన్నీ అడుగుతూ వెళుతూ ఉన్నాడు. అయితే ఆయన ఒక మాట ఏం చెప్పాడంటే, మనం కలిసి శ్రీమన్నారాయణుని ప్రార్థన చేద్దామన్నారు. ఇందాక చెప్పినట్టుగా ప్రార్థనకు ఆయన లొంగాడు వచ్చాడు. రాగానే మీ వంటి ఓ కొడుకు కనుక కంటే ఆ రాక్షసుల మీద యుద్ధం చేసి మా సామ్రాజ్యం మేము వెనక్కి తెచ్చుకుంటామన్నది అదితి. మళ్ళీ అదే సమాధానం, నా వంటి వాడు లేడు, నేనే వస్తానన్నాడు. అలా వచ్చిన వాడే వామనుడు.